సర్వశ్రుతి శిరోరత్న సముద్భాషిత మూర్తయే వేదాంతాం భోజ సూర్యాయ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఉద్యద్భానుసహస్రకోటిసదృశాం కేయూరారోజ్వలాం బింబోషీం స్మితదంతపంక్తిరుచిరాం పీతాంబరాలం కృతం విష్ణుబ్రహ్మసురేంద్రసేవితపదాం తత్వస్వరూపాం శివాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం ముక్తాహారలసత్కిరీటరుచిరాం పూర్ణేందువక్త్రప్రభాం సింజన్నూపురకింకిణీమణిధరాం పద్మప్రభాభాసురాం సర్వాభీష్టఫలప్రదాం గిరిసుతాం వాణీరమా సేవితాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం నిధిం. శ్రీమత్సుందరనాయికాం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం శ్యామాభాం కమలాసనార్చితపదాం నారాయణస్యానుజాం వీణావేణుమృదంగవాద్యరసికాం నానావిధాత్ అంబికాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం. నానాయోగి మునీంద్రహృత్సువసతీం నానార్ధసిద్ధిప్రదాం నానాపుష్పవిరాజిత విరాజితాంఘ్రియుగళాం నారాయణేనార్చితాం నాదబ్రహ్మమయీం పరాత్పరతరాం నానార్ధతత్వాత్మికాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం. ప్రియ ఆత్మానంద స్వరూపులారా, స్వయం పరమాత్మ స్వరూపులారా, శ్రోతలారా, పెద్దలారా, పెద్దలందరికీ నమస్కరిస్తూ పిన్నలకు శుభాశీస్సులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానయోగంలో ప్రవేశిస్తున్నామండి. ఇప్పటిదాకా మనం అర్జున విషాదయోగం, సాంఖ్యయోగం, కర్మయోగం చెప్పుకున్నాం. ఈరోజు జ్ఞానయోగం. భగవద్గీత 3 షట్కాలుగా చెప్తారండి, కర్మ షట్కం, భక్తి షట్కం, జ్ఞాన షట్కం. 1-6 కర్మ షట్కం, 7-12 భక్తి షట్కం, 13-18 18 జ్ఞాన షట్కం. మనం ఇప్పుడు కర్మ షట్కంలో ఉన్నాం. ఇందులో జ్ఞానయోగం. మొట్టమొదట శ్రీకృష్ణ పరమాత్మ అంతకుముందు ముగించినటువంటి కర్మయోగం గురించి ఒక చిన్న విశేషం చెప్తున్నారు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. ఈ అవ్యయమైనటువంటి కర్మయోగం ఏదైతే ఇంతవరకు నీకు చెప్పుకుంటూ వస్తున్నానో అది ఒకనకప్పుడు నేను సూర్యభగవానుడికి చెప్పడం జరిగిందయ్యా, సూర్యుడికి చెప్పడం జరిగిందయ్యా, వివస్వతే వారికి బోధించడం జరిగింది. వివస్వాన్ మనవే ప్రాహు. ఆ వివస్వులు వారు ఏం చేశారు, సూర్యభగవానులు వారు ఏం చేశారు, ఈ మానవ సృష్టికి ఎంత అథారిటీ, కర్త అయినటువంటి మనువుకు చెప్పారు. మనువు ఏం చేశారు, ఇక్ష్వాకుడు అనే ఒక చక్రవర్తికి చెప్పారు. ఇక్ష్వాకు వంశం కదండి రామచంద్రమూర్తిది, ఆయన యొక్క ఆది పురుషుడు, ఆ వంశం యొక్క ఆది పురుషుడు సూర్యవంశం కదండి వారిది, ఇక్ష్వాకు చెప్పారట. ఇక్ష్వాకు వారు ఏం చేశారు, తర్వాత ఒక మరికొందరికి చెప్పారు, మరికొందరికి చెప్పారు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షే విదుహు. ఇది నేను చెప్పినటువంటి ఈ కర్మయోగము ఉంది చూసావు, అది రాజ ఋషులకి తెలుసు. వాళ్ళు తెలుసుకున్నారు. అదే యోగం సయేవాయం మయాచ, ఇదివరకు ఏ యోగం నా చేత చెప్పబడిందో అదే యోగము ఈరోజు నీకు చెప్పడం జరుగుతుందయ్యా. యోగ ప్రోక్త పురాతన ఇత పూర్వమే నేను సూర్యభగవానికి భగవానునికి బోధించినటువంటి కర్మయోగాన్ని నీకు కూడా చెప్పడం జరిగిందయ్యా. ఎందుకనంటే భక్తోషిమే సఖాచేతి రహస్యం హేతదుత్తమ, పరమరహస్యమైనటువంటి ఈ కర్మయోగాన్ని చెప్పాను, నీకు కూడా చెప్పాను. ఒక్కసారి కర్మయోగం ఏమి చెప్పారు చెప్పుకుందామా? ఎందుకంటే చెప్పాను అంటున్నారు అంటే ఇదివరకే చెప్పేశారు క్రితం అధ్యాయాల్లో. రెండు మూడు పాయింట్లుగా మనం చెప్పుకుందాం. అసలు పరమాత్మ ఎక్కడ ఉన్నారు అనేది క్లియర్గా డెఫినేషన్ ఇచ్చారండి కర్మయోగం చెప్పేటప్పుడు. పరమాత్మ ఎక్కడ ఉన్నారు? దేవాలయంలో ఉన్నారా, ఆకాశంలో ఉన్నారా, లేక వైకుంఠంలో ఉన్నారా, లేక కైలాసంలో ఉన్నారా, ఎక్కడ ఉన్నారు పరమాత్మ? ఒక క్లారిటీ తీసుకొచ్చేసారండి. ఈ దృశ్యం ఉంది చూచావు, ఈ దృశ్యం ఎవరి చేత అనుభవించబడుతోంది? ఇంద్రియముల చేత. ఇంద్రియాణి పరాణ్యాహు, అటువంటి ఇంద్రియముల చేత అనుభవించబడుతున్నటువంటి ఈ దృశ్యము ఇంద్రియముల అధీనం ఉంది. అంటే ఇంద్రియం ఉంటే అది ఉంటుంది, కళ్ళు తెరిస్తే దృశ్యం కనబడుతుంది, చెవులు పనిచేస్తూ ఉంటే శబ్దం వినపడుతూ ఉంటుంది. కనుక ఇంద్రియములు పనిచేస్తున్నప్పుడు ఇంద్రియ విషయములే ఈ జగత్తు. కనుక ప్రపంచం కన్నా గొప్పదెవరు? ఇంద్రియములు. ఇంద్రియముల కన్నా గొప్పది ఉంటుందయ్యా. ఇంద్రియాణి పరాణ్యాహు, ఇంద్రియముల కన్నా ఆవల ఇంద్రియ అర్థములు ఉన్నాయ్యా. అంటే శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, ఈ శక్తులు ఉన్నాయి చూశారు. చూపు అనే శక్తి, వినికిడి అనే శక్తి. చెవుకి ఆవలేముంది? వినికిడి అనే శక్తి ఉంది. కంటికి ఆవలేముంది? చూపు అనే శక్తి ఉంది. ఈ విధంగా చర్మానికి ఆవలేముంది? స్పర్శ అనే శక్తి ఉంది. ఆ శక్తి ఈ యొక్క ఇంద్రియముల ద్వారా ప్రదర్శించబడుతోంది. కాబట్టి ఇంద్రియముల కన్నా గొప్పది ఏది? ఇంద్రియ అర్థములు. ఇంద్రియేభ్య పరం మనః, ఇంద్రియార్థములకు ఆవల ఏముంది? మనస్సు ఉందయ్యా. మనస్సు అంటే ఆలోచన ఉంది. మనసస్తు పరా బుద్ధే, మనస్సుకు ఆవల బుద్ధి ఉందయ్యా. అంటే విచక్షణా జ్ఞానం, బుద్ధి ఉన్నది. ఆ బుద్ధికి ఆవల పరమాత్మ ఉన్నారయ్యా. సో ప్రతి జీవుల్లోనూ పరమాత్మ ఎక్కడున్నారు? వారు చూస్తున్న దృశ్యము, ఆ దృశ్యము కన్నా ఆవల ఇంద్రియాలు, ఇంద్రియములకు ఆవల మనస్సు, మనస్సుకు ఆవల బుద్ధి, బుద్ధికి ఆవల పరమాత్మ ఉన్నారు. ఇప్పుడు ఆ పరమాత్మని సుస్పష్టం అనుభవం చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి? ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్య, ఈ మనస్సును తీసుకెళ్ళి ఈ మనస్సు ఏం చేస్తోంది? ప్రపంచంలో ఉంటుంది. ప్రాపంచిక విశేషములు యోచన చేస్తోంది 24 గంటలు. సంబంధాలు, అనుబంధాలు, బాంధవ్యాలు, వ్యవహారాలు ఈ దృశ్యమే చూస్తోంది. ఒక జన్మ కాదు, అనేక జన్మలుగా అనేక కర్మల్లో ఈ మనస్సు ప్రవేశించినదై ఉన్నది. ఇప్పుడు ఈ ప్రపంచం నుంచి ఈ మనస్సును వెనకకి తీసుకొచ్చి దాన్ని ఎక్కడ స్థాపించాలి? బుద్ధికి ఆవలో ఉన్నటువంటి పరమాత్మలో ప్రతిక్షేపించాలి. యు హ్యావ్ టు ప్లేస్, ఇది ప్రోగ్రామ్. అయితే మరి ఆయన ఇప్పుడు కర్మలు ఎందుకు? కర్మలు పరమాత్మను చేరటానికి ఉపాయాలై ఉన్నాయి. అందుకని కర్మలు చేసేటప్పుడు నువ్వేం చేస్తావు? ఒక చిన్న ఉపాయం చెప్పారు. నీ కర్మలన్నీ కూడా నాకు, నా పట్ల సన్యసించు, లీవ్ ఎవ్రీథింగ్ టు మీ. కర్మలు చేయి కానీ ఆ కర్మలు మాత్రం నా పట్ల సన్యసించి, మరి సర్వాణి కర్మాణి సన్యస్య, సర్వకర్మలు ఓ పరమాత్మ ఇది నీ పట్ల నేను త్యజించి నీకే సమర్పించేసిన వాడినై ఉంటున్నానయ్యా అని నీ నీ బుద్ధిని పరమాత్మ యందు నిలిపి ఈ ప్రాపంచిక విశేషముల వ్యవహారముల పట్ల ఇంద్రియములతో ప్రవర్తిస్తున్నావు కదా, ఇంద్రియములకు విషయములే కదా జగత్తు. ఇటువంటి ఈ జగత్తులో ఆశ మమకారము లేకుండా, ఎటువంటి దిగులు లేకుండా నీ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించి అది పరమాత్మకు సమర్పించు. తద్వారా మనసును తీసుకెళ్ళి బుద్ధి కావలన నీ పరమాత్మలో సంస్థితం చెయ్యి. ఇది ప్రోగ్రామ్ ఇచ్చారు, ఈ రహస్యాన్ని చెప్తున్నారు. ఈ రహస్యం నేను సూర్యభగవానుడికి చెప్పానయ్యా, అది తర్వాత అది ఇక్ష్వాకుకు చెప్పబడింది, తర్వాత మనువుకు చెప్పబడింది, ఇక్ష్వాకుకు చెప్పబడింది, పరంపరంగా వస్తూ ఉన్నది. వస్తూ ఉన్నటువంటి ఈ ధర్మం ఉంది చూసావు, ఆ పరమాత్మను బుద్ధికి ఆవల గమనించిన వారమై ఈ మనస్సును తీసుకెళ్ళి ప్రపంచంలోంచి వెనక్కి తీసుకొచ్చి పరమాత్మలో సంస్థాపించడం ఉన్నది చూసావు. ఇది సకాలే నా ఇహ మహత, దాని యొక్క మహాత్మ్యము జనులు మర్చిపోవటం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంద్రియ విషయములే ప్రపంచమో అనుకుని ఈ విషయముల నుంచి మనస్సును తీసుకెళ్ళి పరమాత్మలో ఎలా స్థాపించాలి అనే విషయం ప్రయత్నం చేయటం లేదు. యోగో నష్ట, యోగ నష్టం అయిపోయింది అనమాట. అంటే ఈ ప్రపంచిక విషయముల యొక్క లక్షణం ఏంటి, అవి అనుక్షణం మారుతూ ఉంటాయి. మారుతున్నవి ఆశ వేద ఆశతో ముందుకు వెళ్తే ఆ వస్తువు పరిగెత్తుంటే అది దొరుకుతుందా, దొరకక దుఃఖితుడవుతున్నాడు ఈ జీవుడు. ఈ దృశ్య ప్రపంచంలో జీవుడు పొందగలిగింది ఏమీ లేదు. ఆయన 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉండడానికి వచ్చాడు, ఇంద్రియములు ఉపయోగించి తద్వారా ఆ పరమాత్మను పట్టుకోవాలి. అది ఇప్పుడు చేయవలసింది. ఇప్పుడు అటువంటి రహస్యాన్ని నేను సూర్యభగవానుడికి చెప్పానయ్యా అని అన్నప్పుడు అర్జునుడికి ఒక అనుమానం వచ్చింది. ఏమయ్యా, అపరం భవతో జన్మ. కృష్ణయ్యా నాకు డౌట్ వచ్చిందయ్యా. ఏంటంటే నీవు 90 ఏళ్ళ క్రితం పుట్టావు, ఈ మధ్య పుట్టావు. పరం జన్మ వివస్వత సూర్యభగవానుడు అనేక యుగాలుగా వస్తున్నారు, నువ్వు ఈ మధ్య పుట్టావు. మరి మీరేమంటున్నారు, సూర్యభగవానుడికి నేను బోధించానయ్యా అంటున్నారు. కథమేతద్ విజానీయాం సత్వమాదౌ, మొట్టమొదటే సూర్యభగవానుడికి ఆయన ప్రారంభంలో నేను చెప్పాను అంటున్నారు. మీరు ఈ మధ్య పుట్టినవారు, సూర్యభగవానుడు అనంతకాలం నుంచి వచ్చారు, సూర్యభగవానుడికి ముందుగానే ఎలా చెప్పారు అని మీరు చెప్పిన స్టేట్మెంట్ ఉంది చూశారు. అది నేను త్వం ఆదౌ ప్రోక్తవాన్ ఇది కథం ఏతత్ విజానీయాం, నేను మొట్టమొదటే సూర్యుడికి ఎప్పుడో చెప్పానయ్యా, సూర్యుడు ప్రారంభంలోనే చెప్పాను అనే మీ స్టేట్మెంట్ని నేను ఏ విధంగా సమన్వయించుకోవాలి అన్నాడు. అంతే, ఏమంటే మీరు నిజంగా చెప్పారా అని అన్నా గురువుగారు కదా. తద కథం ఏతత్ విజానీయాం త్వమాదౌ ప్రోక్తవాన్ ఇది, నీవు ఇదివరకే మొట్టమొదటే సూర్యుడికి చెప్పాను అనే మీ వాక్యాన్ని ఏతత్ కథం విజానీయాం నేను ఎలా అర్థం చేసుకోవాలో ఆ విషయం చెప్పండి స్వామి. అప్పుడు ఇక అర్జునుడు కృష్ణ పరమాత్మ చెప్పుకుంటూ వస్తున్నారు, అర్జున
బహూని మే వ్యతీతాని జన్మాని. నాయన, నాకు ఇటువంటి దేహాలు అనేకం వచ్చాయి, ఉన్నాయి, కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ దేహములో రాక పోక నాకు అనేకం జరిగింది, నాకే కాదు తవచ అర్జున. అర్జున నాకే కాదయ్యా, నీకు కూడా అనేక దేహాలు వచ్చాయి, ఉన్నాయి, పోయాయి. నాకు నీకే కాదు, ప్రతి జీవుడి పట్ల అనేక దేహాలు ఇదివరకు వచ్చాయి, ఉన్నాయి, పోయాయి. ఇప్పుడు వర్తమానంలో ఏదో ఒక నాకు దేహంతో ఉన్నాడు. త తాన్ అహం వేద సర్వాణి, ఈ దేహముల యొక్క రాకపోకలను నేను గమనిస్తూ ఉన్నాను. మరి నువ్వు ప్రతి ఒక్కసారి ఆ దేహం సందర్భంతో తన్మయమవుతూ ఇతపూర్వం అనేక ఉపాధులు జరిగాయి అనే విషయం మర్చిపోతున్నావు. స్వామి ఏమో మాయకు ఆవలు ఉన్నారండి, సాక్షి అయి ఉన్నారు. మాయలో ఉన్నవారు ప్రతి దేహంతో నూతన దేహంతోనే సంబంధాలే సత్యము అని ఇతపూర్వపు దేహ సంబంధాలన్నీ స్వప్న విషయాలను వదిలినట్లుగా వదులుతున్నాడు ప్రతి జీవుడు. మనం అందరము కూడానండి, అందరికీ అనేక దేహాలు గడిచిపోయాయి. క్రితం దేహం ఒక స్వప్నం లాంటిది, రాత్రి ఒక కల వస్తుంది అనుకోండి, కలలో కొంతమందితో సంబంధం మాట్లాడుకున్నాం, అనుబంధాలు ఉన్నాయి, వ్యవహారాలు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి, భయం ఉంది, ప్రేమ ఉంది, వేరే ఆయా స్వప్న సందర్భంలో అనేక కోపరసం ధైర్య ఇవన్నీ కూడా అనుభవించాం, బాగానే ఉంది. తెల్లారి లేచిన తరువాత ఎవరితో అయితే మనం మాట్లాడేమో అతనికి ఆ సందర్భం గురించి ఆ కాంటెక్స్ట్ గురించి మనం మళ్ళీ వెళ్తున్నామా? ఒక ఇంట్లో ఉన్నాం, ఆ ఇల్లు ఎక్కడ ఉందని వెతుకుతున్నామా? తెల్లారి లేచిన తర్వాత ఏమంటున్నాం? అది కలే కదా అని వదిలేస్తున్నాం. అలాగే ప్రతి జీవుడు ఏం చేస్తున్నాడు? ఒక దేహాన్ని త్యజించిన తరువాత ఈ 87లో 97లో జరిగిన సంబంధాలన్నీ ఇంకో దేహం వచ్చినప్పుడు స్వప్న సదృశ్యంగా త్యజించేసి వర్తమాన దేహ సంబంధాల్లో మళ్ళా ప్రారంభం చేస్తున్నాడు. ఈలోగా కొన్ని సంస్కారాలు అతను వెంట వస్తున్నాయి. ఆ సంస్కారాలు, అతని అభిరుచులు, భావాలు, ఆశలు, భయాలు ఇవన్నీ తీసుకొచ్చి సంస్కార దేహం అని చెప్పుకున్నాం కదండి, ఈ సంస్కార దేహంతో ప్రారంభిస్తున్నాడు. మాయకు ఆవల ఉన్నవారు ఇదంతా గమనిస్తూ ఉంటారండి. కొంతమంది మునులలో యోగుల్లో కూడానండి, వారు ఒక సాధన ప్రారంభిస్తూ ఈ దేహం తర్వాత కూడా వితౌట్ ఎనీ బ్రేక్ మరల ఇంకో సాధన కొనసాగిస్తాను అనుకుంటుంటారు. అనగా ఇప్పుడు ఈ దేహం కాలగర్భంలో కలిసిపోయింది అనుకోండి, అంతేగా మరణం అంటే ఏంటి? దేహం పోతుంది కదా. ఈ దేహంతో మనం ఒక భక్తి, ఒక సాధన లేక ఒక యోగము అభ్యసిస్తూ ఉన్నామనుకోండి, అలా అభ్యసిస్తూ ఉండగా ఒకనొక రోజు దేహం పోయింది. ఎవరైతే ఆ ఆవేశము, అయ్యా నేను భక్తి అనే సాధనలో కొనసాగిస్తానండి, లేక యోగ సాధన కొనసాగిస్తానండి, లేదు జ్ఞానానికి సంబంధించిన సమాచారం నాలుగా సంపాదిస్తుంటామండి, ఈ విధమైన భావనతో ఉన్నవాడు ఆ దేహం త్యజించిన తర్వాత మరల కొత్త దేహం వచ్చినప్పుడు ఆ ఆవేశం వస్తుంది. అతనిలో ఆ ఆవేశం వచ్చి మళ్ళా అతను స్టడీ చేస్తాడు. అందుకని మునీశ్వరులు కొంతమంది ఒక 10 ఉపాధులు 20 ఉపాధులు ప్రాణాయామం సాధన చేశారండి, లేక భక్తి సాధన చేశారండి. ఈ విధంగా మనం పురాణాల్లో చెప్పుకుంటాం, 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు, లేక 10,000 సంవత్సరాలు ధ్యానం చేశాడు. 10,000 సంవత్సరాలు ఎలా ధ్యానం చేశాడు అనగా చొక్కా విప్పి చొక్కా వేసుకుంటున్నట్టుగా దేహం పోయి దేహం వచ్చిన తర్వాత కూడా మరల కొనసాగిస్తున్నారు. ఈ మరణించే వాళ్ళు 3 రకాలుగా చెప్పారండి పెద్దవాళ్ళు. జీవులందరూ మరణిస్తున్నారు, అయితే వాళ్ళని 3 గ్రూప్స్గా చేశారు. 1, ఈ దృశ్య విషయాల పట్ల అత్యంత ఆవేశపూరితమైనటువంటి ఆకర్షణ. ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత కూడా మా అమ్మాయి రాలేదు, మా అబ్బాయి చూడటానికి రావాలి, వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి అనుకుంటూ ఉంటారు పాపం. ఇప్పుడు మా ఇంట్లో కూడా మా అమ్మగారు కూడా మీ చెల్లెల్ని పిలు ఇట్లా అంటూ ఉంటారు. ఆ వార్ధక్యానికి వచ్చేసరికి సరైన సాధన చేయని సందర్భంలో ఏమవుతుందంటే ధ్యాస అంతా బంధువుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద ఏదో ఉంటూ ఉంటుంది. అంటే జీవితాంతం అనేక ఉపాధులుగా మనము ఈ వ్యవహారములు, విషయములు, సంబంధములు నమ్మి నమ్మి వస్తూ ఉన్నాం కాబట్టి ఇంతసేపు దేహం చివరికి వస్తున్నా కూడా ఆ సంబంధాలే జ్ఞాపకం వస్తాయి. అంటే ఈ సంసార విషయములలో మనస్సు చిక్కుకున్నటువంటి వారి యొక్క మరణం. వారు ఆ తదనంతరం అందులో ఉండేటువంటి వారి మనసులో ఉండే ఆవేశపూరితమైనటువంటి భావాలను బట్టి మరొక ఉపాధి తీసుకుంటూ ఉంటారు. ఇది ఒక గ్రూప్. 2వ గ్రూపు ఒక సాధన చేస్తూ ఉంటారు. ఆ సాధన చాలా తీవ్రంగా చేస్తూ ఉంటారు. చేస్తూ చేస్తుండగా అది యోగ సాధన సంధ్యావందనం కావచ్చు, ఒక పూజ కావచ్చు, లేదా ఒక వ్రతాలు కావచ్చు, ఈ విధంగా లేకపోతే భగవంతుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయటం కావచ్చు, చక్కటి సాధన చేస్తూ ఉంటారు. ఇలా చేస్తూ 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 ఉండగా వాళ్ళకి మరణం వచ్చిందనుకోండి, వాళ్ళు ఏ సాధన చేస్తున్నారో మరలా ఇంకో దేహం వచ్చినప్పుడు అది కొనసాగిస్తూ ఉంటారు. ఇక మూడో రకం సర్వము తెలిసిన వాళ్ళు, అంటే ఏంటి, ఈ దేహం పోవటం ఇంకో దేహం రావటం, చొక్కా విప్పి చొక్కా పట్టుకోవటం లాంటిదే కానీ ఇదంతా స్వప్న సదృశ్యమే కానీ క్రితం జన్మలో ఏ విధంగా అదంతా స్వప్న సదృశ్యమో వర్తమానంలో కూడా ఇదంతా స్వప్న సదృశ్యము, దీనికి ఆవల నా స్వరూపం ఉంది, ఇదంతా నవల చదవటం వంటిది, నాటకం లాంటిది అని గమనించి జ్ఞాన దృష్టితో చూసే వాళ్ళకి అసలు మృత్యువే లేదు. వాళ్ళకి ఆ శరీరం పోయింది, ఈ శరీరం వచ్చింది అనుకుంటారు అంతే. ఈ విధంగా మూడు రకాలు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ, నీవు ఆ ఉపాధికి సంబంధించినటువంటి వర్తమాన విశేషాల్లో నువ్వు తన్మయం అవటం వల్ల ఒకప్పుడు పూర్వ సంస్కారాలు సంబంధాలు వదిలి వర్తమానంది ఉపాధిని గ్రహించాను అనే విషయం నువ్వు మరుస్తున్నావు. ఈ మాయకు ఆవలు నేను ఉండటం వల్ల అనేక ఉపాధులు రావటం పోవటం గమనిస్తూ ఉన్నానయ్యా. నేను యువతలో ఉన్నాను, నాకు నీకు అనేక దేహాలు జరిగాయి. అయితే బహూని మే వ్యతీత అని జన్మ అని నా తవచ నాకే నాకు నీకు ప్రతి జీవుడికి అనేక ఉపాధులు జరుగుతున్నాయి, అవన్నీ నేను గమనిస్తున్నాను, నువ్వు ఏమరుస్తున్నావు, అదేయా అంతకన్నా విశేషం లేదు అని ఇంకా మరికొన్ని విశేషాలు చెప్తున్నారు. అంటే ఈ జ్ఞాపకం పెట్టుకున్న వాళ్ళని అవతారమూర్తులు అంటారండి. అందుచేత అంటే కర్మల వల్ల ఇంకో ఉపాధి రావటం వేరు, అవతరించడం అంటే అపియరింగ్, సృష్టిలో వాళ్ళు ప్రత్యక్షమై మళ్ళీ దీన్ని వదిలేస్తారన్నమాట. అజోపిసన్ అర్జున, నేను ఈ కృష్ణుడు అనే ఉపాధితో ప్రారంభమయ్యాననుకున్నావా? కాదు, అంతకు ముందే నేనున్నా, దేహాలు రాకముందే నేనున్నా, దేహాల కన్నా ముందున్నవాడికి ఉన్న నా స్వరూపానికి జన్మయే లేదు. అజోపిసన్ జన్మ దేహంతో నేను పుట్టను. దేహే జాతే న జాతోసి దేహే నష్టే న నశ్యసి, వశిష్ఠ వాక్యం అండి ఇది. దేహంతో నువ్వు పుట్టడం లేదు నాయన, దేహంతో నువ్వు మరణించటం లేదు. కృష్ణ పరమాత్మ ఆ విషయమే చెప్తున్నారు. నా నేను ఆత్మస్వరూపుడను, దేహం వస్తుంది పోతుంది. ఇప్పుడు చూడండి, మనం నిద్రపోతున్నాం, నిద్రపోతున్నప్పుడు ఆ స్వప్నంలో ఒక నూతనమైనటువంటి దృశ్యాన్ని చూస్తూ నేను బలాని వ్యక్తిని కదా, బలాని వాళ్ళ అబ్బాయిని కదా, బలాని ఊళ్ళో ఉన్నాను కదా, బలాని బెడ్లో పడుకున్నాను కదా అనే విషయం ఏమైనా జ్ఞాపకం ఉందా? అవన్నీ వదిలేసి స్వప్నమే సత్యమైనట్లు, స్వప్న సమయంలో స్వప్న సత్యమైనట్లు ఆయన ఆనందిస్తున్నాడు, ఆస్వాదిస్తున్నాడు స్వప్నం. స్వప్నం అయిపోయిన తర్వాత మళ్ళీ మెడుకుతో వస్తున్నాడు. ఎవరైనా నేను జాగృతిలో చచ్చిపోయి స్వప్నంలో ప్రవేశిస్తున్నాను అనుకుంటున్నాడా? స్వప్నంలో చచ్చిపోయి మళ్ళా జాగృతిలో పుట్టాను అనుకుంటున్నాడా? నాకు కళ వచ్చింది పోయింది అనుకుంటున్నాడు. అలాగే మహనీయులు కూడా నాకు ఉపాధి వచ్చింది పోయింది అనుకుంటారు, అంతేగాని ఉపాధితో పుట్టాను ఉపాధితో పోయాను అనుకోరు. ఉపాధితో మన ఆత్మస్వరూపం పుట్టట్లా, బుద్ధికి ఆవల ఉన్న మన స్వస్వరూపం ఉంది చూచారు, అది దేహంతో పుట్టదు, దేహంతో చావదు. అజోపిసన్ అర్జునా, నేను జన్మరహితుడు. జా అంటే పుట్టడం, అజోపి అంటే పుట్టక లేనివాణ్ణి. నేను పుట్టక లేనివాణ్ణి అయినప్పటికీ అంటున్నారు, నాకు పుట్టకే లేదు. ఆత్మకు పుట్టుక ఎక్కడుందండి? మనం అందరం ఆత్మస్వరూపులం కదా, మన యొక్క ఆత్మకు పుట్టుక లేదు, దేహం వస్తుంది పోతుంది. అవ్యయ ఆత్మా, ఏదైతే అవ్యయం అంటే ఏంటి, మార్పు చేర్పులు లేనటువంటి ఆత్మస్వరూపుడను, అంతేగాని మార్పులు చెందే దేహస్వరూపుణ్ణి కాదు. భూతానాం ఈశ్వరోపిసన్, అటువంటి ఆత్మస్వరూపుడుగా పంచభూతాలను అపాయింట్ చేసి వాటికి నేను ఈశ్వరుణ్ణి. అంటే దేహం నేను రమ్మంటే వస్తుంది కానీ దేహం నన్ను లాక్కోదు. పంచభూతములకు నేను ఈశ్వరుణ్ణి. అయ్యా నేను ఇప్పుడు మహర్షులు, దేవతలు, ఇంద్రుడు, బ్రహ్మదేవుడు వీళ్ళందరూ కలిసి ఒకరోజు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారండి. స్వామి, భూలోకంలో రాక్షసుల యొక్క సంఖ్య పెరిగిపోయి దైవీ కార్యాలు జరగటం లేదు, భక్తులకు అనేక కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, వాళ్ళందరూ మిమ్మల్ని ఉపాసిస్తున్నారు, మీరు దయచేసి అవతరించి ధర్మరక్షణ చేయండి అని ప్రార్థిస్తే ఆయన కృష్ణ పరమాత్మగా వచ్చారు కదండి. అనగా ఆయన సృష్టిలో ప్రవేశించారు కానీ దేహం ఆయన ఆకర్షించలా, ఆయనే దేహమునకు ఆయన ఈశ్వరుడు. ఎవరైతే ఆత్మ తత్వాన్ని గ్రహిస్తారో వాళ్ళు కూడా కావలసింది ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహం వస్తుంది, అవుద్దంటే పోతుంది, అంతేగాని దేహాలు ఆయన పట్టుకోవు. ఎవరైతే దృశ్యాన్ని నమ్ముతారో దీనిలో హావభావాలు అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు మనస్సును ఆవరించి ఉన్నప్పుడు ఆయా గుణాలు ఆకర్షించి ఈ జీవుణ్ణి ఆ ఉపాధి నిర్ణయిస్తాయండి. ఇప్పుడు జీవితాంతం కోపంగా ఉన్నాం అనుకోండి, ఏ పాముగానో పుడతాం, లేకపోతే ఆవేశంగా ఉన్నాం అనుకోండి ఇంకోటి ఏదో పుడతాం, ఈ ఒక పులిగానో పుడతాం. సో మన యొక్క గుణ ఆవేశమే రాబోయే ఉపాధిని నిర్ణయిస్తోంది. గుణములు నిర్ణయిస్తాయి ఎవరిని, ఈ దృశ్యాన్ని నమ్మిన వారికి. ఎవరైతే గుణాతీత స్వరూపాన్ని ఆస్వాదిస్తున్నారో వారు ఆయా సందర్భాన్ని బట్టి కావలసిన గుణాన్ని ఇన్వైట్ చేసి దాని ప్రకారం ఉపాధి ఆహ్వానిస్తారు. కాబట్టి ఉపాధికి వారు ఈశ్వరులు. కృష్ణయ్య చెప్తున్నారు, ఉపాధులకు నేను ఈశ్వరుని, కానీ ఉపాధులు వాటంత అవి రావయ్యా, కర్మ సీక్వెన్స్ ప్రకారం రావు, అవసర సందర్భాన్ని బట్టి అంపైర్ గారు దిగినట్టుగా నేను సృష్టిలో అవతరిస్తూ ఉంటాను. అవతారమూర్తి అన్నాం కృష్ణుడిని, అందుకనే వాస్తవానికి మనందరం కూడా అవతారమూర్తులమే, ఇందులో ప్రత్యక్షమయ్యాం కానీ దీని చేత బద్ధులం కాదు. అజ్ఞానము చేత అనేక జన్మల దురభ్యాసం చేత ఆ అభ్యాసములకు కర్మలకు సంస్కారములకు వశమై అవి తోలుతున్నాయి మనకి ఉపాధుల్లోకి. వాస్తవానికి వాటికి బద్దులయ్యేంత చిన్నవాళ్ళం కాదు మనందరం, స్వతహాగా ఆత్మస్వరూపులమే. ఇప్పుడు మనం చర్చిస్తున్నటువంటి మాట్లాడుకుంటున్నటువంటి ఆత్మ జ్ఞానము చేత మనము ప్రకృతికి యజమానులమే కానీ బద్ధులము కాదు అనే విషయం క్రమక్రమంగా అభ్యాసవశంగా సాధన యొక్క ప్రయోజనంగా జ్ఞానం యొక్క పరాకాష్ఠ చేత మనము గ్రహిస్తాం. అందుకే కదా మనం జ్ఞానయోగంలో కృష్ణుడు నేను ఇంతటి వాడిని అని చెప్తుంటే నువ్వు కూడా ఇంతటి వాడివి అవ్వాలయ్యా అనేది వారి ఉద్దేశం మన గురించి. నాకు జన్మలు లేవు, అవ్యయమైన ఆత్మస్వరూపుడను, ఈ ప్రకృతికి ఈశ్వరుడను, పంచభూతములకు ఈశ్వరుడను. ప్రకృతి స్వాం అధిష్టాయ, ప్రకృతిని నేనే ఒక ఉపకరణంగా తీసుకుని సంభవామి ఆత్మమాయయా, నా ఆత్మమాయ చేత నేను ప్రకృతి యందు సంభవిస్తూ ఉంటాను. అంతేగాని జన్మించను, జన్మించడం కర్మల ద్వారా. ఎవడైనా తన కర్మలను అనుసరించి ఒకనక ఆవేశం, కర్మలంటే ఏం లేదండి, మన మనస్సులో అసూయ కోపము ఆవేశము ఇటువంటి ఉన్నాయనుకోండి, ఏ గుణము మనలో డామినేట్ చేస్తుందో దాన్ని బట్టి ఉపాధులు వస్తూ ఉంటాయండి. ఉదాహరణకి బాగా అసూయ ఉందనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నాం, అవన్నీ తెలిసి కాదు, ఒక పిల్లి జన్మ వస్తుంది. అలా మన గుణ ఆవేశమును బట్టి మనకు జన్మలు వస్తూ ఉంటాయి. అయితే మనమే కనుక జ్ఞానులమైతే ప్రకృతి మనకు వశమవుతుంది, అప్పుడు మనం కావాల్సినప్పుడు వస్తామో, అక్కర్లేదంటే మానేస్తాం. అటువంటి స్థితికి మనం వెళ్ళాలన్నమాట అండి. దేహబద్ధులము, పరిస్థితులకు బద్ధులము, గుణములకు బద్ధులము, ఈ స్థితి నుంచి మనం ఆత్మస్వరూపులమై దీనికి యజమానులం అవ్వాలి. అందుకే కృష్ణయ్య చెప్తున్నాడు, అజోపి సన్, నాకు జన్మలే లేవు, అవ్యయమైన ఆత్మస్వరూపుడను, పంచభూతములకు ఈశ్వరుడను, నేనే ప్రకృతిని ఒక ఉపకరణంగా తీసుకుని ఒక ఇన్స్ట్రుమెంట్గా తీసుకుని ఐఎమ్ ఏ యూజర్, ప్రకృతిని నేను యూజ్ చేస్తాను. సంభవామి ఆత్మమాయయా, నేను ప్రకృతి ఎందు జనిస్తూ ఉంటాను. ఎందుకు జనిస్తానంటావు అనుకో, నాకు ఒక పని ఉంది, విష్ణుమూర్తిగా నాకు ఒక చిన్న పని ఉంది. ఏంటంటే ఈ ప్రకృతిలో నాకు కూడా ఒక రోల్ ఉంది, అందరికీ ఒకనక ధర్మం ఉన్నట్టుగా పరమేశ్వరుడు పరమాత్మ